ప్రియమైన ఆత్మబంధువులారా, అసలు భక్తి అంటే లోపల ఉన్న వస్తువుతో అనుసంధానం కలిగి ఉంటున్నాం. భక్తి నామం చేయొచ్చు, రామనామం, శివనామం, కృష్ణనామం, ఏ ఇష్టమైతే అది చేయొచ్చు. మన మతంలో అనేక రూపాలు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి. అనేక మంది అనేక రూపాలను ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకు ఆరాధిస్తారంటే ఉపాసన కోసం, మనస్సు నిలబట్టడం కోసం. విగ్రహం వల్ల నిగ్రహం రావాలని, అంటే మనం పూజ చేసినా, ఇప్పుడు సప్త సప్తాహాలు చేసినా, దేవుడికి కళ్యాణం చేసినా, ఏది చేసినా ఆ దేవుణ్ణి మనం అలంకరించి, దేవుడికి మనం అభిషేకం చేసి, ఏదో నాకు ఇది కావాలి అది కావాలని ఆ దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. నిజమైన దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం ఒక రూపం ఇచ్చి, ఆ దేవుడికి ఒక రూపం ఇచ్చి మనకు కావలసినవన్నీ అడుగుతూ ఉంటాం. అంటే బయట విగ్రహాలని వీటిని ఆరాధించడం ఏంటంటే, ఆ విగ్రహం ఈ శరీరం ఎంత నిజమో ఆ విగ్రహాలు కూడా అంతే నిజం. పుణ్యాలు పాపాలు, రాబోయే జన్మలు, ఈ నరకాలు స్వర్గాలు ఎంత నిజమో బాహ్యంగా ఉన్న దేవతలు కూడా అంతే నిజం. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఒకే ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది బయట ఏమీ లేదు. నేను చెప్పే మాట మీకు నచ్చినా నచ్చకపోయినా విషయం చెప్పు ఉంటే, తర్వాత ఇంకో 10 సంవత్సరాలైనా కేశవరంలో నాన్నగారు ఇలా చెప్పారని, తాత్కాలికంగా నేను చెప్పే మాట మీరు వేగపొచ్చినా మీకు, తర్వాత ఎప్పుడో నాన్నగారు వచ్చారు 10 సంవత్సరాల పూర్వం కేశవరం అని చెప్పారు, ఎప్పటికొకప్పుడు ఆ మాట మీరు అందిపుచ్చుకుంటారని నేను చెప్తున్నాను. ఈ పూజలు జపాలు ఇవన్నీ ఎందుకంటే మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కోసం సహాయపడతాయి. అయితే పుణ్యం రాదంటే పుణ్యం వస్తున్నది వ్యవహారికం, భౌతికం. ఆ పుణ్యం మనకు సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. అలాగే మనం ఏదైనా పాపం చేస్తే దుఃఖరూపంలో, అది ఉండదు ఇది ఉండదు. పుణ్యం కూడా ఎప్పుడు ఉండదు, పాపం కూడా ఎప్పుడు. పాపం దుఃఖరూపంలో ఖర్చు అయిపోతుంది, పుణ్యం సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. అయితే ఎన్ని ఈ చావులంతో ఈ పుట్టుకులు అయినా ఎంత నిజమో అయ్యా అంతే నిజం. ఈ సావులు పుట్టుకులు ఎంత నిజమో ఈ పుణ్యపాపాలు కూడా అంతే నిజం. వ్యవహారిక సత్యాలు కానీ పారమార్థిక సత్యాలు కాదు. శరీరం ఏదో రోజున మరణిస్తుంది, శరీరం ఏదో రోజున మరణిస్తుంది. ఈ మధ్యన కొంతమంది అంటున్నారు 200 సంవత్సరాలు జీవించేలా చేస్తాం, 300 సంవత్సరాలు జీవించేలా చేస్తాం. అదే ఇప్పుడు మామూలుగా అనుకున్న దానికంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతికేనా చూసి వాళ్ళు ఎవరు లేరు. 200 సంవత్సరాల బతికే ఏం చేస్తాం మనం? అది 90 ఏళ్ళు దాటాకి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా? వలకాడు ఎప్పుడు రమ్మంటాను, వీళ్ళు ఎప్పుడు విడిచిపెడతారా అని అనుకుంటారు. వెనకాల మన వాళ్ళు ఏమనుకుంటారంటే, మా ముసలమ్మ చచ్చిపోతే గది ఖాళీ అవుతుందని వాళ్ళు అనుకుంటారు. అది 100 సంవత్సరాలకి ఎన్ని సమస్యలు వస్తాయంటే, 100 సంవత్సరాలు బతికితే 90 సమస్యలు వస్తున్నాయి. చాలా సమస్య. ఇంకా 200 సంవత్సరాల బతికిలా మేము చేస్తామని ఈ మధ్యన మెడిసిన్ చెబుతాం. ఇంకప్పుడు ఎన్ని సాంఘిక సమస్యలు వస్తాయో, ఇంకా సాంఘిక సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇంతకీ మీకు చెప్పేది ఏంటంటే, శరీరం మరణించడం పుట్టడం అందులో ఏమిటే, శరీరం మరణించడంలో ఎవరికి జ్ఞానం రాదు. శరీరం మరణించడానికి ఏం సాధన చేయక్కర్లేదు, అది మామూలుగా ఏదో రోజున మరణిస్తుంది, దానికి ఏమి సాధన చేయక్కర్లేదు. మరి జ్ఞానం ఎవరికి వస్తుందంటే, శరీరం ఉండగా, శరీరం శ్మశానానికి వెళ్ళకముందే ఎవరి మనస్సు అయితే మరణించిందో, ఎవరి అహంభావన అయితే మరణించిందో, వాళ్ళకి ఇక్కడ ఉన్న వస్తువు ప్రత్యక్షం. శరీరం మరణించడంలో ఏమీ ప్రయోజనం లేదు, ఏమి లేదు శరీరంలో, ఏమి లేదు గొల్ల. ఈ శరీరం నాదని నేను ఎవరు, ఈ శరీరం నాదని నేను చెప్పే లోపల మనస్సు చెబుతుంది, జీవుడు చెప్తాడు ఈ శరీరం నాదని. ఆ జీవుని బాగు చేసుకోవటానికి మనం ఈ సప్తసప్తాహాలైనా, లేకపోతే గుడి కట్టించినా, అర్చన చేసినా, ఏదైనా జపం చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా లోపల జీవుణ్ణి, ఆ మనస్సుని బాగు చేసుకోవటానికి చేసే ప్రయత్నం. మన రోజు శరీరం, మన రోజు స్నానం చేస్తాం, ఒక పూట 2 పూటలు కాబట్టి ఒక పూటైనా చేస్తాం శరీరం పారిశుద్ధ్యం కోసం. అలాగే ఈ ప్రార్థన, ఈ జపం ఎందుకంటే మనస్సును స్నానం చేయించడం కోసం. సృష్టి అనేది ఏమీ లేదు అసలు. అయితే మనకు ఉన్నట్టు కనిపిస్తుంది, అహంభావం లేకుండా మనిషి ఉండడు. అహంభావం లేకుండా మనిషి, అహంభావం ఉంటే మనిషి, అహంభావన పోతే మనిషి. మీరు ఎంతమంది కూర్చున్నావు ఇందులో? ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అధికారం ఉన్న వాళ్ళు ఉంటారు, అధికారం లేని వాళ్ళు ఉంటారు. ఇందులో అహంభావం లేని మనిషిని ఒక్కడిని చూపించి, అంటే ఈ నాలుగు గోళ్ల మధ్యనే కాదు, అలా అహంభావం లేకుండా మనిషి ఉండడు. అలా ప్రపంచం అనేది లేనే లేదు. అదేంటండి ప్రపంచం? మన అహంభావమే ప్రపంచం కింద కనిపిస్తుంది. బయట అసలు ఏమి లేదు, లోపల ఉన్నదే బయట కనిపిస్తుంది. బయట ఏమి లేదు, మనకు లోపల ఉన్నది బయట కనిపిస్తుంది. అయితే కదా, మీరు ఏది చేయండి, యజ్ఞం చేయండి, యాగం చేయండి, అసలు గురి ఎక్కడ పెట్టాలి మనం తొలగించుకోవాల్సింది. ఇప్పుడు మనం కేశవరం వచ్చాం, ఎవరైనా బంధువులు ఉంటే అంటే వెళ్తాం, స్నేహితులు ఉంటే వెళ్తాం, ఎవరినైనా పలకరిస్తాం, కానీ ఇక్కడికి వచ్చిన పని మర్చిపోకూడదు. ఈ సత్సంగ సమావేశానికి వచ్చామని మర్చిపోకూడదు. అలాగే ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ ఎత్త మీదకి వచ్చినప్పుడు శరీరం యొక్క ప్రయోజనం ఏంటి, మనస్సు యొక్క ప్రయోజనం ఏంటి, మనం పొందవలసింది ఏంటి, దేన్ని సాధించాలి? ఆ దేహ ప్రారంభంలో ధనం ఉంటే వస్తుంది, ధనం వస్తుంది, ధనం వెళ్ళిపోతుంది అని, అధికారం రావాలంటే అధికారం వస్తుంది, అది వెళ్ళిపోతుంది, యశస్సు యశస్సు వస్తా ఉంటుంది, వెళ్ళిపోతా ఉంటుంది. ఏది నిజం కాదు, ఏది నిజం, గౌరవం కూడా నిజం కాదు. గౌరవం కూడా అహంభావనకి గౌరవం కానీ లోపల సద్వస్తువుకి యశస్సు అక్కడ ఏది అక్కర్లేదు. దాన్ని అది స్వతంత్రంగా ఉంటుంది, అహంభావన మటుకు స్వతంత్రంగా ఉండలేదు. అంటే లోకం అంటే లోకం ఏమి లేదు, ఒకే లోకం, ఇదంతా క్రియేషన్ సృష్టి అంటున్నారు, కానీ ఈ లోకం ఎంతవరకు ఎవరితోటి నేను ఉన్నానని చెప్పలేదు. మనం లోకం ఉందని మనం చెప్తున్నాం, కానీ లోకం ఎవరితోటి, ఇంతవరకు మనతోటి, మన పూర్వీకులకు కానీ అంతకంత పూర్వీకులకి ఎవరితోటి ఈ లోకం నేను ఉన్నానని నాతో చెప్పలేదు. ఎవరితోటి చెప్తాను లోకం, లోకం ఏం చేత, లోకానికి తాను ఉన్నాన్న సంగతి తనకు తెలియదు. లోకానికి ఏ వస్తువుకి అయితే తాను ఉన్నాన్న సంగతి తనకు తెలియదు, ఆ వస్తువుని జడము అని పిలుస్తారు. లోకం ఉందని మనం చెబుతున్నాం, ఆ చెప్పేది ఎవరు? అహంభావన చెప్తాను, అహంభావన చెప్తాను. అయితే అహంభావనకి మరొక పేరు సృష్టి. అయితే నువ్వు ఈ కోటి జన్మలు ఇచ్చినా, ఈ శరీరాలు మార్చుకున్నా, బట్టలు మార్చుకున్నా, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ అహంభావన తొలగకపోతే నీకు ప్రకృతి వస్తుంది, పంచభూతాలు వస్తాయి, శరీరం వస్తుంది, రాగద్వేషాలు వస్తాయి, మళ్ళీ పునర్జన్మ వస్తుంది, చావు పుట్టుకులు. ఈ సంసారం అంటే ఇంట్లో ఉన్న మనుషులు కాదు, చావు పుట్టుకులు. ఇవన్నీ చనిపోతాడు, పుడతాడు, చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు. అది ఇది ఇది సంసారం అంటే. ఇది లోపల చావులేని వస్తువు, అమృతత్వం, అమృత వస్తువు, అమృతత్వం, ఆ ఇమోర్టల్ స్టేట్. దాన్ని అందుకునే వరకు ఈ చక్రం గురించి మనం బయటకు రాలి. వేదం కూడా ఏమని చెబుతుందంటే, హృదయాన్ని ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో అని చెబుతుంది. ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో అంటే ఖాళీ చేసుకోండి అని నేను చెప్పినా మీకు తెలియదు, పుస్తకంలో చదివినా మీకు తెలియదు, ఆ ఖాళీ అయిన తర్వాత మీకు తెలియదు. నేను మీకు చెప్తాననుకున్న హృదయంలో ఖాళీ తిని అని చెప్పినా మీకు అర్థం కాదు. ఏదైనా పుస్తకంలో చదువుతారనుకోండి, చదివినా అర్థం కాదు. ఓ హృదయంలో మీ హృదయం ఖాళీ అయిన తర్వాత, ఓ ఖాళీ అంటే ఇదే అని మీకు అనిపిస్తున్నది, మీకు అనుకుంటూ వచ్చి అప్పుడు కానీ ఇక్కడ సద్వస్తువు మనకు వ్యక్తం కాదు. అంటే ఎక్కడో ఉన్న, ఎక్కడో ఉందనుకుంటాం, ఎక్కడో ఉందనుకున్నది ఎక్కడే ఉంది, ఎక్కడ ఉంది అంటే ఎలాంటి ఫిజికల్ ఫ్యాక్ట్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో, స్పిరిచువల్ ఫ్యాక్ట్ కుడి వైపున ఉంది. మనకి ఏదైనా కోపం వస్తుంది, కోపం ఎంతసేపు ఉండదు, కొన్ని గంటలు ఉంటుంది, మనం వెళ్ళిపోతుంది. ఆ తలంపు ఎక్కడికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అడుగుకి వెళ్ళిపోతుంది, ఇంకో తలంపు వస్తాం. అయితే మనకు తలంపు వస్తూ ఉంటుంది, ఇంకో తలంపు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, మళ్ళీ ఇక్కడికి లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయి హానిగా ఉంటుంది. అయితే ఈ తలంపులకి, ఈ పునర్జన్మ హేతువులకి భావన మనకు వచ్చి, తలంపుల విషయంలో, భావన విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ భావశుద్ధి లేకుండా జ్ఞానం కలగాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. మనకు వచ్చే తలంపుల విషయంలో, భావన విషయంలో, ఆలోచన విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే నీకు జ్ఞానం అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఇక్కడ బ్రహ్మం అంటే ఎక్కడ ఉంది, అందరూ చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, మహర్షులు చెబుతున్నారు, అన్ని ఎక్కడేదో బోధ్రాచరిక అన్ని మతాలు సారం ఒకటాను. మరి అన్ని మతాలు సారం అయితే పేచీలు ఎందుకు లోకంలో? ఈ పేచీలన్నీ సృష్టించేవాడు స్వార్థపడు. మాటలు అయితే అన్ని మతాల సారం ఒకటాను, కానీ ఒక మతానికి ఇంకో మతానికి పేచీ, మనుషులు పేచీలు, అన్ని పేచీలు. కారణం ఏంటంటే స్వార్థపై, ఎక్కడైతే స్వార్థం ఉందో అక్కడ కలహాల ప్రారంభం. అహంభావం ఉన్నప్పుడు తప్పనిసరిగా కలహం వచ్చేస్తుంది. అహంభావమే కలహాలకు మూలం. అయితే మతం ఒక మతానికి ఇంకో మతానికి దూరం చేసి పేచీలు పెట్టేవాడు స్వార్థపరుడు. స్వార్థం ఉన్నవాడికి పరమార్థం. నేను అక్కడ పూజ చేశానుకోండి, మీరందరూ నేను పూజ చేశాననుకుంటాను, కానీ ఈశ్వరుడు లోపల అంతర్యాముగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఆయనకు రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు, ఏమి లేకుండా అలా ఉన్నాడు, లోపల ఉన్నాడు. వారు ఉన్నారు, అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. ఏమి చూస్తున్నారు? వారు సాక్షిగా ఉన్నారు, సాక్షిగా ఉన్నారు. నువ్వు పూజ చేస్తావంటే ఎందుకు చేస్తున్నావు? వారు చూస్తూ ఉంటారు. పలానా అమ్మగారు ఇక్కడ పూజ చేశారని లోకం అనుకుంటుంది, కాను అది దేవుడు ఏమనుకుంటాడు? నువ్వు ఏ తలంపుతోటి, ఏ ఉద్దేశంతో, ఏ అభిప్రాయంతో నువ్వు పూజ చేస్తున్నావు, లోపల ఉండి వారు చూస్తూ ఉంటారు. మనం నిద్రపోయినప్పుడు కూడా వారు నిద్రపోకుండానే ఉంటారు, చూస్తూ ఉంటారు. జాగ్రత్త అవస్థలు ఉంటారు, స్వప్న అవస్థలు ఉంటారు, సుషుప్తులు ఉంటారు, మూఢావస్థలు ఉంటారు. మన ఇవన్నీ చూస్తున్నారు, మన నిద్రను కూడా చూస్తూ ఉంటారు. వారు నిద్రపోరు, మన నిద్రను కూడా చూస్తూ ఉంటారు. వారు ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, సుఖముగా ఉంటారు. వారు ఎక్కడున్నారంటే ఈ స్పిరిచువల్ హార్ట్లోనే ఉన్నారు. భగవంతుడి గీతలో ఎవరు చెప్పాయంటే, అందరి హృదయాల్లో నేను చైతన్యముగా, ఆత్మగా, అమృతత్వంగా, బ్రహ్మముగా ఉన్నాను, అందరి హృదయాల్లో ఉన్నాను అని చెప్తారు. జీవుడికి ఆది నేను, జీవుడికి ఆది నేను, మధ్య నేను, చివర నేను అన్నాడు. అంటే సముద్రం బుడగ సముద్రంలో పుడుతుంది, సముద్రంలో ఉంటుంది, సముద్రంలో అణిగిపోతుంది. అంటే బుడక్కి సముద్రానికి ఎటువంటి సంబంధం? నీ లోపల ఉన్న బ్రహ్మము, నీ లోపల ఉన్న చైతన్యము, నీ లోపల ఉన్న అమృతత్వానికి, నీ జీవుడికి అటువంటి సంబంధం. అందుకే భగవాన్ ఏమంటారంటే, ఎవరైనా ఏమండి ఏంటి నేను జ్ఞానం ఎలా సంపాదించాలో ఎవరైనా అడిగితే, ఆయన వచ్చిన దారిని వెళ్ళిపోండి అని చెప్పుకోవాలి. వచ్చిన దారిని వెళ్ళిపోవటం అంటే మీరు సరిగ్గా వచ్చిన దారిని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి తాడేపుడు కూడా అని వచ్చారనుకోండి, వచ్చిన దారిని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? సరిగ్గా మీ ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే ఈ నేననే తలంపు అంటే, మనకు అనేక తలంపులు ఉన్నాయి. మొదటి తలంపునే అహంభావన అని పిలుస్తారు. ఆ మొదటి తలంపు గాఢ నిద్రలోంచి మన జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆ మొదటి తలంపు దేహాన్ని చుట్టమెట్టుకుంటుంది. దేహంతో సాధార్థ్యం చెందుతుంది అది. గాఢ నిద్రలో మనకు దేహం సమస్య ఏమి లేదు. గాఢ నిద్రలో మనం దేహం లేకుండా, మనస్సు లేకుండా, ఏమి లేకుండా, పలానా కులం కానీ జాతి కానీ ఏమి సంబంధం లేకుండా గాఢ నిద్రలో మనం ఉంటున్నాం. గాఢ నిద్రలో మనం ఉన్నాం, కానీ అక్కడ అశాంతిగా లేము, శాంతిగా ఉన్నాం. ఏం చేయాలంటే అక్కడ మనస్సు గారు అడిగి ఉన్నారు. మనస్సు గారు చావలేదుగా అడిగి ఉన్నారు. అనుకున్న మనస్సు మళ్ళీ ఉదయం రాగానే విజృంభిస్తుంది. ఈ పూజలు జపాలు యొక్క అన్ని లక్ష్యం కూడా ఆ మనస్సును పవిత్రం చేయటానికి. మనస్సుని పవిత్రం చేయటం, దాన్ని ఏకాగ్రం చేయాలి, దాన్ని పవిత్రం చేయాలి. ఎందుకంటే భగవాన్ ఏం చెప్పారంటే, మీరు వచ్చిన దారిని వెళ్ళిపోండి, వచ్చిన దారిని వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. నేను నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది? ఆ ఇంటికి వెళ్ళే వరకు నీకు జన్మల తత్వం అని మనం చూడండి. కేశవరం వచ్చాం, అలా మన తాడేపుకుని వెళ్ళొచ్చాం, లేకపోతే అలా ఏమి వెళ్ళొచ్చాం. మళ్ళీ మన ఇంటికి మనం భీమవరం వెళ్ళిపోయి అనుకోండి, ఇంటికి వెళ్ళగానే ఏమనుకుంటాం? అయ్యి ఇంటికి వచ్చామనుకుంటాం. అమ్మయ్యా ఏమనుకుంటాం? అమ్మయ్యా అని ఇంటికి వచ్చేసాం, ఇంటికి దేనికి ఆ కష్టం అంతా మర్చిపోతాం. ఏలూరులో పడ్డ కష్టం, లేదా భీమ ఎక్కడో ఇంకో తాడేపుడుగుండలో పడ్డ కష్టం అంతా మర్చిపోయి మన ఇంటికి రాగానే ఏమన్నా ఇంటికి ఎందుకు వచ్చేసాం అనుకుంటాం, మనకు దుఃఖం వస్తుంది. అమ్మయ్యా మన ఇంటికి మనం వచ్చేసాం అనిపిస్తుంది. అలాగే మీరు చావులు పుట్టుకులు, చావులు పుట్టుకులు అయిపోయిన తర్వాత ఇదంతా ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఆ నిజమైన ఇల్లు. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, మన నేల ఉండాలి కాబట్టి మన దేహం ఎంత నిజమో ఆ ఇల్లు కూడా అంతేనది. మన దేహం ఉంది కాబట్టి ఏదో నేల ఉండాలి కాబట్టి ఆ ఇంట్లో ఉంటున్నాం, కానీ అది మామూలుగా మన దేహానికి నేలొచ్చే ఇల్లే. కానీ మనకు నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. ఆ నిజమైన ఇంటికి వెళ్తేనే కనుక మనకు మోక్షం రాదు. అంటే మన ఇంటికి మనం వెళ్ళే వరకు ఈ పునర్జన్మలు తప్పు, దుఃఖం తప్పదు, అశాంతి తప్పదు. మీలో ఎవరికైనా అశాంతి లేదనుకోండి, దుఃఖం లేదనుకోండి, మీలో ఎవరైనా బంగారు పిచ్చుకుని ఉన్నారనుకోండి, మా రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయని అనుకుంటారు మీకు బాగున్నప్పుడు. కానీ మీకు దుఃఖం వస్తుంది. అజ్ఞానం ఉన్నని చెప్పు, అవిద్య ఉన్నని చెప్పు, దుఃఖం వెంటాడుతుంది. అది వెంటనే రాకపోవచ్చు, వాయిదాలు పడతా ఉంటాయి. మనం అనేక శరీరాలు చనిపోతాం చూస్తున్నాం, కానీ మనం ఏమనుకుంటామంటే, మనం కూడా ఎదురు రోజున అలా చనిపోతాం అనుకో, మన శరీరం కలకాలం ఉంటుంది అనుకుంటున్నాం. అదే మాయ అంటే ఇదే. అనేక శరీరాలు మనం చూస్తూ ఉంటాం, అనేక శవాలను మనం చూస్తూ ఉంటాం, మన శరీరం అంటే ఎప్పుడు ఇలాగే ఉండిపోతుందని అనుకుంటాం. అదే మాయ అంటే, అజ్ఞానం అంటే అదే. అంటే మీకు ఆయన వచ్చిన దారిని వెళ్ళిపోవడం అంటే ఆయన చెప్పి ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతారు. మీరు వచ్చిన దారిని గుడి నుంచి మీరు వచ్చారనుకో మరి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే మనకి నేను అనే ఒక తలంపు వస్తుంది. గాఢ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలకు రాగానే నేను అనేక తలంపు వస్తుంది. నేను అనేక భావన, నేను అనేక తలంపు, నేను మనం అందరం అంటాం నేను 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 అంటాం. చూడండి ఆ ఒంటి స్తంభం మేడ మీదే మొత్తం పరలోకాలు ఈ లోకాలు దేవతలు పుణ్యాలు పాపాలు పూర్వజన్మలు రాబోయే జన్మలు ఒంటి స్తంభం ఖగోళం అంటే కూడా ఒంటి స్తంభం మీద మేడ మీద నిలబడం. దాన్ని మీరు డౌట్ చేయటం లేదు, డౌట్ చేయటం లేదు కాబట్టి షేక్ చేయరు అంటారు అరుణాచల మహర్షి. దాన్ని అసలు అది నిజమేమో మీరు ఏదైతే మీ లోపల నేనుగా వ్యక్తం అవుతుందో అది నిజమనుకుంటున్నారు. అంటే మీరు దాన్ని అసలు కనీసం డౌట్ చేయటం లేదు, షేక్ చేయటం లేదు. కనీసం దాన్ని డౌట్ చేస్తారంటే దాన్ని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అంటే వేదం ఏమి చెబుతుందంటే నీ హృదయంలో బ్రహ్మం ఉందని తెలిస్తే చాలదు, అక్కడ వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యాలి కదా అని తెలిస్తే సరే. నీ హృదయంలో ఏదో ఉందంటున్నారు, నీ శరీరం మరణిస్తుంది, నీ శరీరం మరణిస్తుంది, శరీరం చూస్తే శరీరానికి రోగాలు వస్తాయి, మనస్సు ఫిక్కిడ్గా ఉంటుంది. లోపలేదో శరీరానికి అతీతంగా, మనస్సుకు అతీతంగా, ఇంద్రియాలకు అతీతంగా ఒక సద్వస్తువు ఒక సత్యవస్తువు ఒక బ్రహ్మము ఉంది. నీ లోపల ఉంది బ్రహ్మము. దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే చావులేని స్థితి. అది ఎక్కడో ఉందనుకుంటున్నావు, నీ హృదయంలో ఉంది. ఒకసారి రమ్మంత ముళ్ళంత కొంచెం లోచూపును అలవాటు చేసుకుంటే దాని లోపల గుంజుకుంటుంది ఆ వస్తువు. ఈ నేనైన తలంపు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ దేవుడు నేను నేను అని అంటున్నావు. ఆ మొదటి తలంపు మూలంలోనే, మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. నీ కంట్రోలర్ అక్కడ ఉన్నాడు. నీ కంట్రోలర్ అక్కడ ఉన్నాడు. ఆ మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. అంటే మనకి ఎప్పుడైనా నాకు కోపం వచ్చిందంటాం. అంటే ఏంటి, ఆ మూల తలంపు అనే నేనుకి కోపం వస్తుంది, ఆ మూల తలంపు అనే తలంపుకి కోపం అనేది ఒక తలంపు వస్తుంది. ఈ మూల తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుందా? లోపల నుంచే వస్తుంది. ఆ మూల తలంపు మూలంలోకి అది చాలా లోతులో ఉంది, చాలా లోతులో ఉంది. అంత లోతులు సాధకులు కూడా చాలా, కృష్ణుడు గీతలో ఏం చెప్తారంటే బ్రహ్మమును పొందటానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు, కోట్లాది మంది ప్రయత్నం చేస్తారు, అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు అన్నమాట. అయ్యానే బహుజన్మలు కృషి చేస్తే, పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, సత్కర్మ చేసినా, ఇలా బహుజన్మలు కృషి చేస్తే మీకు అలా లోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, బహుజన్మల సత్కర్మ చేసుకుంటూ రాగలరా. మనం ఈశ్వరాగ్రహానికి పాత్రలు అయ్యే మాట్లాడాలి. ఈశ్వరాగ్రహానికి మన అర్హత సంపాదించి, అర్హత సంపాదించి, యోగ్యత సంపాదించే మాట మాట్లాడాలి, పని చెయ్యాలి. అటువంటి తలంపులు రావాలి. అటువంటి వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం మనకు వర్షం కురిసినప్పుడు భూమి ఎలా తడుస్తుందో ఆయన అనుగ్రహంతో మనల్ని తడుపుతాడు. ఎప్పుడు ఆయన అనుగ్రహానికి అనుకూలంగా పనిచేయాలి, అనుగ్రహంగా అనుగ్రహానికి మాట ఉండాలి. అయితే మీరు ఇతరులను అనుగ్రహించకూడదు, ఇతరులే అనుగ్రహించి. మీ మీద ఎవరికైనా అసూయ ఉందనుకోండి, మాట అవసరకు ఉదాహరణ చెప్తున్నాను. మీ మీద ఎవరికైనా అసూయ ఉంటే మీకు యోగ్యత ఉన్నా అర్హత ఉన్నా, మీకు యోగ్యత ఉందని వాళ్ళు అంగీకరించరు. మీకు యోగ్యత ఉంది కానీ మీకు యోగ్యత ఉన్నట్టు వాళ్ళు అంగీకరించరు. ఏం చేత? వాళ్ళు అసూయ కారణం. అంటే మీరు అసూయం కూడా చూడకూడదు, అసూయ కూడా చూడకూడదు. మనం చెప్పుకున్నాం కదా ప్రాచీనమైన సదాచారం అంటే ఏమిటి. ఎవడసలా ఎవడికి లోచూపు కలిగిస్తుంది, చెడ్డ చూడకు, నువ్వు చెడ్డ నువ్వు చూడకు, సాడీలు చెప్పకు, నువ్వు మూగవాడిగా బతుకు. సదాచారంలో పూర్వము మన పెద్దలు చెప్తారు, నువ్వు మూగవాడిగా బతుకు. మూగవాడికి మాటలు రావు, అంటే చెడ్డ మాటలు మాట్లాడేప్పుడు మూగవాడిగా బతుకు, చెవిటివాడిగా మాట్లాడు. ఎవరైనా ఇతరుల గురించి చెడ్డ చెబుతాంటే నువ్వు చెవిటివాడికి ఏమీ వినపడదు. మనకి చెవిటివాడు ఎలా జీవిస్తాడో ఇతరుల గురించి, ఏదైనా తరుడు పరిశ్రమ గురించి చెడ్డ చెప్పేటప్పుడు చెవిటివాడుగా ఉండు, నువ్వు మంచిని చూడు. అలా సదాచారం, ఇది సదాచారం అని డిఫైన్ చేసి ఈ ఇంద్రియాలను ఎలా వాడుకోవాలో చెప్తే ఇది సదాచారం. ఇలా సదాచారం కనుక నువ్వు ప్రవర్తిస్తే నీకు లోచింపు కలుగుతుంది, లోదృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, మనస్సు అణుగుతుంది అని ఇంద్రియాలు అణుగుతాయి. అణిగిని మనస్సుకు కానీ లోచూపు రాదు, అణిగిని మనస్సుకు కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ నీకు ఆత్మసుఖం, ఆత్మశాంతి, ఆ ఇమోర్టాలిటీ నీకు అందదు. ఈ కీలకం అంతా ఎక్కడ ఉందంటే మనస్సులో ఉంది. ఒక సత్పురుషులతోటి ఏదైనా సహవాసం చేయాలన్నా, మహర్షులతోటి మహాత్ములతోటి మనం సహవాసం చేయటానికి కూడా మనస్సు అనగటానికే. మీలో ఏదైనా యోగ్యత ఉందనుకోండి, ఇతరులు ఎవరైనా మిమ్మల్ని గుర్తించారనుకోని యోగ్యత, మీరు కంగారు పడతారు. అంటే అది అహంభావన లక్షణం. మీకు తోకం ఉంటే మీరు కంగారు పడరు. అహంభావన ఉన్నవాడికి పునర్జన్మ, అహంభావన ఉన్నవాడికి లోకం, అహంభావన ఉన్నవాడికి దేవుడు. నిద్రలో దైవభావన ఎక్కడుంది మనకి? నిద్రలో దైవభావన లేదు. కుండలో అన్నం ఉంటుంది. అంటే కుండలో అన్నం ఉన్నప్పటికీ పైన మూకుడు ఉంటే లోపల అన్నం కనపడదు. అలాగే హృదయంలో అమృతత్వం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మం ఉంది, బ్రహ్మము ఉంది. అహంభావన అనేది ఒక మూకుడు లాగా పైన ఉంది. దానికి తీసో పక్కన పడగలంటే ఆ మూకుడు మనకు ఎలా కనిపిస్తుంది అంటే బంగారం లాగా కనిపిస్తుంది. మన ఇంట్లో బంగారం మనం రోడ్డునే పడగలమా? పడలేము. అహంభావన మనం తీసి బయట పడలేకపోతుంది. ఏం చెప్పారు? దానికి బంగారం లాగా కనిపిస్తుంది ఏ ఆ మూకుడు అని చెప్పి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. ఒక ఉపనిషత్తులో ఒక మహర్షి చెప్తారు, ఏమి అక్కర్లేదు, ఇందులో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇది బండతనంగా, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, అమృతత్వం బండతనంగా చేస్తే రాదు. ఉదాహరణ, మీ అందరినీ హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారనుకోండి, ఈ ప్రేమించడంలో నాకేం స్వార్థం లేదనుకోండి, నా మనసు దాని అంతా దానికి పోతుంది. మీ అందరి పట్ల నాకు ఆప్యాయత ఉంది అనుకోండి, మీ అందరి పట్ల నాకు ప్రేమ ఉందనుకో, అది నిజం అనుకోండి, అది కపటం కాదనుకోండి, నేను పెద్ద సాధన చేయక్కర్లేదు, దాని అంశం మనసు అణగిపోతుంది. అంటే నా కలజోడి కిందకు వదిలేస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల కింద ఎలా పడిపోతుందో, ఆ హృదయం అక్కడ వెళ్ళి ఈ జీవుడు, ఈ మనస్సు వెళ్ళి గూట్లో పడిపోతుంది. మనం కొన్ని చిట్కాలు నేర్చుకోవాలి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జాపాలు చేసినా మనం ఆడంబరంగా జీవిస్తాం అనుకోండి, జీవించడంలో ఆడంబరంగా జీవిస్తాం అనుకోండి, ఏమి ప్రయోజనం లేదు. జపధ్యానం అహంభావన పెరిగిపోతాం. మన జీవితంలో ఆడంబరం లేకుండా ఉంటాం అనుకోండి, మనం జపం చేయకపోయేసరి అహంభావం తగ్గుతాం. అంటే మనం ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ విడిచిపెట్టకూడదు. అంచేది పెద్దలు ఏం చెబుతారంటే, నీ తలకాయ ఎంత పై ఎత్తులున్నా కాళ్ళు మటుకు భూమిని విడిచిపెట్టకుండా ఉండాలి. నీ తలకాయ ఎంత ఎత్తులున్నా పర్లేదు, నీ పాదాల మటుకు భూమి మీద ఉండాలి. అంటే నువ్వు ఎన్ని చేసినా, నువ్వు జపధ్యానములు ఎన్ని చేసినా ఆడంబరంగా జీవిస్తే అంటే అహంభావన పెరుగుతుంది, కానీ అహంభావం తగ్గదు. నిరాడంబర జీవితం వల్ల, సింపుల్ గా జీవించడం వల్ల మన మాటలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి. మనం ఎక్కువ మాట్లాడితే భగవంతుని కూడా లగ్జరీ అనేవారు. సాధన యొక్క ముఖ్యమైన రహస్యం ఏంటంటే, వస్తువు ఎక్కడ ఉంది? వస్తువు ఇక్కడ, గురువు తెచ్చిపెట్టడది. గురువు నీకు ఆ వస్తువు ఏమి తెచ్చిపెట్టడు. గురు ఏం చేస్తాడంటే, నీ దేహాభిమానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఏ జన్మలో పోయినా గురువు చూస్తూ ఉంటాడు. అదే పులినూటిలో పడ్డ మాంసపు మొక్క. ఒక్కసారి గురువు అనుగ్రహంలో పడ్డావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూస్తూనే ఉంటాడు. ఈ జన్మ కేశవరాన్ని విడిచిపెట్టి నువ్వు ఢిల్లీలో ఉన్నా గురువు చూస్తూనే ఉంటాడు, నిన్ను వెంటాడుతూ ఉంటాడు, నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఇప్పుడు వరకు తనంతరవాణ చేసేవాడు. నిజమైన గురువు నీ హృదయంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆ స్థితి నువ్వు పొందే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. గురువు చేసే పని ఏంటంటే వాడు వస్తువు లోపల ఉంది. మీకు మన అందరికీ వస్తువు లోపల ఉంది, కానీ మనకి దేహాభిమానం వల్ల, దేహ బుద్ధి వల్ల, జీవ లక్షణాల వల్ల, ప్రకృతి గుణాల వల్ల ఆ లోపల ఉన్న వస్తువు ఎంతో ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ ఉన్నట్టు మనకి అవగాహన కావటం లేదు. అయితే గురువు ఏం చేస్తాడంటే, నీ హృదయంలోని వస్తువుని తెచ్చిపెట్టడు. తెచ్చిపెట్టేందుకు ఆల్రెడీ అక్కడ ఉంది. అయితే ఏ కారణం వల్ల, ఏ దేహాభిమానం వల్ల, ఏ దేహబుద్ధి వల్ల, ఏ జీవబుద్ధి వల్ల, ఏ జీవ లక్షణాల వల్ల, ఏ ప్రకృతి గుణాల వల్ల ఆ వస్తువు నీకు వ్యక్తం కావటం లేదు, ఆ గుణాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. నువ్వు ధనం సంపాదించడానికి, చదువు సంపాదించడానికి దేహానికి సంబంధించిన సుఖాలను వదులుకుంటున్నావు కదా. నువ్వు దేహానికి సంబంధించిన సుఖాలను వదులుకుంటున్నావు కదా. మరి సంస్కారాన్ని పెంచుకోవడానికి, సంస్కారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సంస్కారయుతంగా జీవించడానికి నువ్వు ఇంకా ఎంత కష్టపడాలి. నువ్వు అది పునర్జన్మలేని స్థితికి తీసుకెళ్తుంది కదా. ఇవన్నీ భౌతికమైనవి. నీ పొట్టంత నిజమో, నీ చదువు అంతే నిజమో, నీ డబ్బు అంతే నిజమో, నీ శరీరం ఎంత నిజమో, నీ పొట్టంత నిజమో, లోపల నేనని చెప్పి సైతాన్ని ఎంత నిజమో, ఈ డబ్బు అంతే నిజము, ఈ చదువు అంతే నిజము, ఈ గౌరవం అంతే నిజము, ఈ సన్మానాలు కూడా అంతే నిజం, అవమానాలు కూడా అంతే నిజం. కానీ ఈ హృదయంలో నా సంస్కారయుతంగా నువ్వు ఆ సంస్కారం పెంచుకోకపోతే, సంస్కారం సంపాదించకపోతే, నీ హృదయంలోని సద్వస్తువు ఎంత సమీపంలో నీకున్నా, నీ ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే సమీపంలో వస్తువు ఉన్నప్పటికీ నువ్వు సంస్కారాన్ని సంపాదించకపోతే ఆ సద్వస్తువు నీకు వ్యక్తము కాదు. నువ్వు ధనం సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నావు కదా, మరి సంస్కారం సంపాదించుకోవడానికి ఎందుకు శ్రమపడవు నువ్వు? దాని విలువ నువ్వు తెలియటం లేదు. కాబట్టి గురువుతో శరీరానికి దగ్గర ఉండక్కర్లేదు, మానసిక అనుబంధం, మెంటల్ కాంటాక్ట్ ముఖ్యమయ్యారు. అంటే మనిషి కన్నిటికంటే ముఖ్యం, అహంకారమే ముఖ్యం, అహంభావన ముఖ్యం. అది స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీకి పురుషుడికి దేహం తేడా, అంటే తేడా, అంతకంటే ఏం లేదు. లోపల అహంభావన కామనే, లోపల అహంభావన కామనే. అది నువ్వేడుకుంటున్నావు, నువ్వేడుకుంటున్నావు కాబట్టి దాన్ని తొలగించుకోవడం కష్టం. అది నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాంట్లో నుంచి ఎలా విడిపోతానికి నువ్వు ఇష్టపడతావు. అక్కడ గురువు యొక్క టీచింగ్ అవసరం. దేహం వేరు, మనస్సు వేరు, అది వేరని ఇంత స్పష్టంగా తెలుస్తున్నదే. దేహం వేరు, మనస్సు వేరు, లోపల సద్వస్తువు వేరు, ఇంత విధవిధంగా తెలుస్తున్నదే. దేహము లేనప్పుడు, మనసు లేనప్పుడు, లోకము లేనప్పుడు, హృదయంలో ఉండని మీకు తెలుస్తుంది. ఇంత స్పష్టంగా తెలుస్తున్నా, నీకు బుద్ధి రావటం లేదా అంటారు పెద్దలు. తెలుస్తుంది కదా స్పష్టంగానే. దేహంతో విడిపోయినప్పుడు, మనస్సుతో విడిపోయినప్పుడు, లోపంతో విడిపోయినప్పుడు కూడా గాఢ నిద్రలో మనం ఉన్నాం కదా. నువ్వు ఉన్నావని తెలియకపోవచ్చు, కానీ ఉన్నావు కదా. ఇంత స్పష్టంగా నువ్వు విడిపోయి ఉన్నావు కదా. ఇంత స్పష్టంగా తెలిసినప్పుడు కూడా నీకు బుద్ధి రావటం లేదే. దానికోసం ప్రయత్నం చేయాలని ఎన్ని జన్మలు వేస్ట్ చేస్తున్నావు చూడండి. ఈ బుద్ధి కట్టండి, మనకి తెలియకపోయినా బుద్ధికి ఇది మనం నిజం కాదు అని నిజం నమ్ముతాం. ఇది ఎప్పుడు చచ్చిపోతాం అండి. మళ్ళీ ఇంకో జన్మ ఇది నిజం నమ్ముతాం, చచ్చిపోతాం అండి. ఎప్పుడు చూసినా అశాంతి, ఎప్పుడు చూసినా ఆందోళన, ఎప్పుడు చూసినా యాజిటేషన్, ఎప్పుడు చూసినా పోరాటమే, ఎప్పుడు చూసినా స్ట్రగులే. ఇలా ప్రతి జన్మలు, వేలాది జన్మలు, కోట్లాది జన్మలు ఇదే అనుకోకండి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది పోరాటం. ఈ జన్మలో మీకు ఏదైనా అశాంతి ఉందనుకోండి, ఇది పోతే ఏం అక్కర్లేదు అనుకుంటారు. మళ్ళీ వచ్చే జన్మలో కొత్త రకం అశాంతి వస్తుంది. ఆ దేహాభిమానం వాడి దేహ బుద్ధిని, వాడికి ఆ శవ బుద్ధిని, వాడికి ఏదో జన్మలో ఏదో రకమైన అశాంతి వాడిని వెంటాడుతూ ఉంటుంది. అయితే బుద్ధి ఎప్పుడు నిర్మలం అవుతుందంటే, ఎప్పుడు నిశ్చలం అవుతుందంటే, ఎప్పుడు అణుగుతుందంటే, దాని మూలమైన సత్యములు అది అణిగినప్పుడు అది అణుగుతుంది. దాని మూలమైన సత్యం దానికి తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి అణుగుతుంది. కానీ అక్కడ సత్యం అది బుద్ధి ఏం చేస్తుందంటే, నిజం కానీ దాన్ని నమ్ముతుంది. నమ్మి మళ్ళీ ఆందోళనకు వస్తుంది, మళ్ళీ దాన్ని వదిలేస్తుంది, మళ్ళీ ఇంకో అనేదాన్ని పట్టుకుంటుంది, దాన్ని వదిలేస్తుంది. ఎప్పుడో నీకు ధ్రువనగ్రహం వల్ల కానీ ఇలాగ బుద్ధి అది బూట్లో పడదు. అంటే పంచదార ఉందనుకోండి ఒక చోట, చేవండి మీరు రండి అని చేవల్లో పిలవక్కర్లేదు, అవి వచ్చేస్తాయి. చేవలో ఈ పంచదార చేవల్ని మీరు రండి అని పంచదార పిలవాలండి, లేదా బెల్లం పిలవాలా? వచ్చే అడ్డంతులయ్యే, వచ్చే ఎక్కడికే రియలైజేషన్ వచ్చు, జీవ కొట్టుకుంటూ ఆకర్షించబడదు. ఆ ఉపాధి ద్వారా ఎవరైతే తరించబడవలసి ఉందో వారు అలా ఆకర్షించబడుతూ ఉంటారు. అంటే నువ్వు బెల్లం మీరు రండి అని అలా చెవల్ని అయ్యే వచ్చేస్తాయి. అంటే ఆయన ఏవో సమాజం మధ్యలో ఉండొచ్చు, ఏదో గుహలో ఉండొచ్చు. ఆయన సమాజంలో మధ్యలో ఉండొచ్చు, లేకపోతే ఏదో గుహలో ఉండొచ్చు. అసలు విషయం అంటే వారి సన్నిధికి, అంటే వారి సన్నిధిలో వారితో సంభాషించడం వల్ల ఆ వస్తువు మనకి అది లోపల అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉన్న వస్తువు మనకి వ్యక్తమవుతూ ఉంటుంది, మనకు గోచరిస్తూ ఉంటుంది వారి సన్నిధిలో. ఈ నేననే తలంపు కూడా అవ్యక్తం నుంచి వచ్చింది. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? నేననే తలంపు తెలుస్తుంది కానీ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియట్లేదు. అది తెలిస్తే దేవుడు, తెలియకపోతే గీప్. ఆ నేననే తలంపు లోపల నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచో వస్తుంది. అది వ్యక్తం కావట్లేదు, అవ్యక్తంగా ఉంది. ఆ నేననే తలంపు మూలం తెలిస్తే వ్యక్తం అవుతుంది. ఆ మూలం తెలియటానికి, అది లోపల అవ్యక్తంగా ఉన్న వస్తువు నీకు వ్యక్తం అవ్వటానికి గురువు యొక్క సన్నిధి, సజ్జన సాంగత్యం, సాధు సాంగత్యం, నోబుల్ కంపెనీ దానికి సహకరిస్తుంది. ఏమి నీ హృదయంలోనే ఉంది, అది ప్రకాశించడానికి, తెలియబట్టడానికి, నీ బుద్ధికి గ్రాహ్యం అవటానికి. అది భగవంతుడు గీతలో చెప్తాడు, నీ పాడు బుద్ధికి అది అర్థం కాదు, ఈ బేద బుద్ధికి అది అర్థం కాదు. పాడు బుద్ధికి, బేద బుద్ధికి అర్థం కాదు. నీకు నన్ను అర్చన చేస్తూ ఉంటే, నన్ను పూజ చేస్తూ ఉంటే, నన్ను జపం చేస్తూ ఉంటే, ఏదో భగవాన్ మన అందరికీ, కృష్ణుడు పాపం మనకు అన్ని పనికొచ్చి ఎల్కేజీ వాళ్ళకి, యూకేజీ వాళ్ళకి పనికొచ్చాయని చెప్పాడు. నాకు పుష్పాన్ని ఇయ్యి, పండు నెయ్యి అని కూడా చెప్తాడు. భగవాన్ ఏమంటారంటే, ఇది త్యాగమా, ఆంభావాన్ని విడిచిపెట్టడం త్యాగం అన్నాడు. నీ జేబులో రూపాయి ఇవ్వటం త్యాగం కాదు, పండు ఇవ్వటం త్యాగం కాదు, నీలో అహంభావాన్ని విడిచిపెట్టి అది త్యాగం. అయితే అక్కడికి మనల్ని ప్రిపేర్ చేయటం కోసం పండు ఇయ్యి, పుష్పం ఇయ్యి, ఏమి లేకపోతే నీళ్ళు ఇయ్యి. ఏంటంటే మనం అక్కడ ఆ ఎత్తుకి తీసుకెళ్తాను కృష్ణుడు చేసిన ప్రయత్నం. నువ్వు పండుయ్యి, పుష్పం, ఆ రెండు నీకు లేవనుకో, కొన్ని మంచినీళ్ళు ఇవ్వి, ఇక చెగబుద్ధి నేర్పడం కోసం. ఏంటి చెగబుద్ధి? దేనికంటే మనం కాణిగామి విడిచిపెట్టడం కోసం. మనం ఏదైతే ఉన్నా దాన్ని విడిచిపెట్టవలసిన పని లేదు, కానీ మనం కాణిగామి, మనం కాణిగామితో సెట్ అయితే వాడు ఆ బుద్ధి నేర్పడం కోసం. అయితే కృష్ణుడు ఏమి చెప్తాను, నాకు ఇష్టమైన పని చెయ్యి, నాకు ఇష్టమైన పని చెయ్యి, నాకు పుష్పాన్ని ఇవ్వి, పండు ఇవ్వి, నీళ్ళు ఇవ్వి, అయ్యి లేకపోతే ఏది లేకపోతే నీళ్ళు ఇవ్వి, జలం ఇవి. అంటే నాకు నువ్వు ఇలా నన్ను అర్చన చేస్తుంటే, నచ్చిన చేసి దాన్ని స్మరించుకుంటుంటే, దాన్ని మనస్సులో స్మరించుకుంటూ నాకు ఇష్టమైన పనులు నీ చేతులతో చేస్తూ ఉంటే నువ్వు నీ మనస్సులో నన్ను పెట్టుకోవాలి. ఆల్వేజ్ రిమెంబరెన్స్, కాన్స్టెంట్ రిమెంబరెన్స్. నువ్వెప్పుడు ఆయన చెబుతాను, ఎప్పుడు ఆయన చెంచలేదు, ఎప్పుడు మనస్సు ఆయన మీద చెంచు ఉండాలి, చేతులతో ఆయన ఇష్టమైన పనులు చేయాలట. నీ మనస్సు నేను ఆమెలే పెట్టాలి, నన్ను నీ మనసులో నేను ఉండాలి, నీ మనసులో నేను నిరంతరం నా జ్ఞాపకం చేతులతో నాకు ఇష్టమైన పనులు చేయాలి. ఇలా చేయగా చేయగా ఇప్పుడు నీకున్న పాడు బుద్ధిని తీసేసిన సద్బుద్ధిని, మంచి బుద్ధిని కలగజేస్తాను, సూక్ష్మ బుద్ధిని కలగజేస్తాను. ఆ బుద్ధితో మాత్రమే నీ హృదయంలో నన్ను నేను నీకు గోచరం అవుతాను. ఈ పాడు బుద్ధికి గోచరం కాను. నీకు అవగాహన బాగా కలుగుతుందయ్యా, నీ బుద్ధి తేట పడుతుంది, నీ బుద్ధి తేటపడాలి. ఏంటి బుద్ధి తేటపడాలి? తేటపడితే కదా ఆ తేటపడటం అనుగ్రహం లేకుండా బుద్ధిని తేటపడదు. నా అనుగ్రహం నీకు కావాలంటే నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆల్వేజ్ రిమెంబర్ మీ, నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. చేతులతోటి అది కళ్ళతోటి నన్ను చూసుకో, నా రూపాన్ని చూసుకో, మనసులో నన్ను స్మరించుకో, చేతులతోటి నాకు ఇష్టమైన పనులు చెయ్యి, పుణ్యకర్మ చెయ్యి. చేస్తుంటే నీకు బుద్ధిని ఇస్తాను, తేట బుద్ధిని ఇస్తాను, సూక్ష్మ బుద్ధి ఇస్తాను, ఆ సటిల్ ఇంటలెక్ట్ని ఇస్తాను, అన్ని హృదయంలోని వస్తువును గ్రహించే బుద్ధిని ఇస్తాను. అప్పుడు ఆ బుద్ధి గ్రహించగలుగుతుంది, అది నా అనుగ్రహంలో మాత్రమే సాధ్యమవుతుంది. రాధకి కృష్ణుడంటే బాగా ఇష్టం, రాధకి కృష్ణుడంటే బాగా ఇష్టం. రాధంటే జీవుడు, కృష్ణుడంటే పరమాత్మ. రాధంటే ఎవరు? జీవుడు. కృష్ణుడు అంటే ఎవరు? పరమాత్మ. అంటే రాధాకృష్ణుల ప్రేమను మనకి ఎందుకు చూపిస్తారంటే, రాధకి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో, మన జీవుడికి హృదయంలో ఉన్న ఆత్మలో ఎంత ప్రేమ ఉంటే మనకు భగవంతుడు పొందుతాడు రాధాకృష్ణుల యొక్క ప్రేమ. కనుక చెప్తా అంటారు, ఒకసారి ఇక్కడ గీయాడట్టుంది కృష్ణుడు రాధను, ఎక్కడండి ఇక్కడ గీయాడట్టుంది, కానీ రాధని గాయం తగ్గకుండా చూసి పెట్టండి. ఇంకా ఈ గాయం రూపాయన కృష్ణుడి నిరంతరం జ్ఞాపకం రావాలి మొత్తంలో. అంటే అక్కడ మనం ఉదాహరణ ఏం తీసుకోవాలంటే అండి, రాధకి కృష్ణుడి మీద, అంటే రాధ అంటే జీవుడు, కృష్ణుడు అంటే పరమాత్మ. ఆ జీవుడికి పరమాత్మ ఎంత ఆప్యాయత ఉందో, ఎంత ప్రేమ ఉందో, సజీవమైన విశ్వాసం, సజీవమైన ప్రేమ ఎలా ఉందో, ఆ చివరి శ్వాస వరకు మనం ఆ ప్రేమ ఈశ్వరంలో అంత ప్రేమని సజీవంగా ఉండాలి. చివరి శ్వాస వెళ్ళాలప్పుడు మన ప్రేమ సఫలమైంది అనుకోవాలి. ఆ విశ్వాసం కూడా సజీవంగా ఉండాలి. ఆదివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా కాదు, సజీవంగా ఉండాలి. లివింగ్ ఫెయిత్, లివింగ్ లవ్. అంటే ఈ గాయం వల్ల ఎంతోకంటే బాధ ఉండొచ్చు, కానీ భౌతికంగా ఉండే ఈ గాయం కంటే మనసులో ఉండే రిమెంబరెన్స్ ముఖ్యం. ఇంకేంటి రిమెంబరెన్స్ వల్ల ఏమవుతుంది, మనం పవిత్రులు అవుతాం. రిమెంబరెన్స్ వల్ల ఏమవుతాం, మనం పవిత్రులు అవుతాం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ గాడ్ని నిరంతరం ఆ గాడ్ని స్మరించడం వల్ల నిరంతరం మనకు లాభం ఏంటంటే, మనం పవిత్ర పరమ పవిత్రులు అవుతాం. ప్యూరిఫికేషన్ లేకుండా జ్ఞానం ఎవరికి రాదు, ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా. సృష్టిలో దోషము లేదు, దృష్టిలో దోషము ఉంది. అసలు నీ అన్నీ కూచ సత్యం నీ హృదయంలో నిజం తప్పించి మిగతాయని నీ మనసు కల్పించినయ్యి. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవరిచింది? ఇది క్రియేటెడ్ బై ది మైండ్. ఉన్నది ఒకటే, అది తప్పించి మిగతాయని నీ మనసు కల్పించింది. నీ మనసు అణిగినప్పుడు, నీ మనసు కల్పించింది కూడా అణిగిపోతాయి. లోకాన్ని కూడా మనస్సే కల్పించింది, అంటే మనసు అణిగిపోతే లోకం కూడా అణిగిపోతుంది. గాఢనిద్రలో మనకు లోకం ఎక్కడ ఉందండి? నీకు మనసు వచ్చాక లోకం వస్తుంది, మనసు వచ్చాక దేవుడు వస్తుంది, మనసు వచ్చాక దేహం వస్తుంది, మనసు వచ్చాక రాగద్వేషాలు వస్తున్నాయి, మనసు వచ్చాక తనితనత వస్తుంది. అది అనుభూతి ఏమీ లేదు. నువ్వు ఏదైతే అవునో దాన్ని ధ్యానం చేస్తూ అవుతావు, నువ్వు కాని దాన్ని ధ్యానం చేసినది కానప్పుడు ఎలా అవుతావు అని. నువ్వు ఏదైతే ఏదైతే అవునో దాన్ని ధ్యానం చేస్తే ఈనాటికైనా ముందు నాటికైనా అది అవుతావు. నువ్వు కాని దాన్ని ఎంతసేపు ధ్యానం చేసినా అది అవ్వవు అని. ఎప్పుడు కూడా ప్రతి జన్మలో కూడా ఏదైతే మనం కాదు అది అవును 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 అని అనుకుంటాం. ఎక్కడో ఎవరో ఇంటర్ఫరెన్స్ వస్తేనే కానీ మన మలుపు మన జీవితం మలుపు తిరగదు. మనం పూజలు చేస్తాం, జపాలు చేస్తాం, ధ్యానాలు చేస్తాం, నదుల్లో మునుగుతాం, దేవాలయాలు కట్టిస్తాం, కానీ ఎన్ని చేసినా మన మనసులో మనకి ఏదైతే మనం కాదో అది అవును అది అవును అది అవును అని అనుకుంటా ఉంటాం. ఏదైతే మనం ఏదైతే నువ్వు కాదు దాన్ని ఎన్నిసార్లు అవును అవునా దాన్ని ధ్యానం చేసినా అది అవును. నువ్వు దేహంగా ఉన్నప్పుడు ఆత్మవే, మనసుగా ఉన్నప్పుడు ఆత్మవే, అహంకారంగా ఉన్నప్పుడు ఆత్మవే, ఆత్మను అనుకున్నప్పుడు కూడా ఆత్మవే. ప్రతి జన్మలో కూడా ఏదో చేస్తూ ఉంటాం మనం, ఏదో ప్రక్రియ, ఏదో పూజ జపము, నించోటము, కూర్చోటము, సిట్టింగ్ స్టాండింగ్ వాకింగ్ ఇవన్నీ ఏదో చేస్తూ ఉంటాం, కుకింగ్ ఏదో చేస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. కానీ ఏదో జపం చేయటం మనం ఏదో చేస్తూ ఉంటాం లేదంటే కానీ మనం కానీ దాన్ని మనం అవునని అనుకుంటూ ఉంటాం అని చెప్పి మనం అవృదయ గోకులు ప్రవేశించలేము, ఆ సమీపంలోకి వెళ్ళలేము. కనీసం ఆ సమీపంలో కూడా మనం ప్రవేశించడం కోటి జన్మల తర్వాత కూడా ఇలా మనం అంటే శ్రద్ధగా పూజ చేస్తున్నాం. మనం ఏదైతే కాదో అది అవునని అనుకుంటూనే మనం పక్కన పూజ చేస్తున్నాం. మనం ఏదైతే అవునో అది కాదని అనుకుంటూనే ఉంటాం. కానీ ఆ పూజ వల్ల ఏదైనా ఫలం వస్తే వస్తుంది, ఈ శరీరం అనుభవిస్తుంది, అనుభవిస్తే పోతుంది ఆ ఫలం పోతుంది. నువ్వు ఏం వస్తుందైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, గురువు అసత్యం హాయి ఉంటాడు, ఆ చైతన్యము అయ్యి ఉంటాడు. ఏ వస్తువు కోసం నువ్వు పూజలు చేస్తున్నావు, జపాలు చేస్తున్నావు, ఏ వస్తువు కోసం యజ్ఞాలు యాగాలు చేస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, ఏ పవిత్రుడు అవటం, ఏ వస్తువుని తెలుసుకోవడం కోసం ఇంద్రియ నిగ్రహం మను నిగ్రహంలో ఉన్నావు, పవిత్రుడు అవటం కోసం ప్రయత్నం చేస్తున్నావు, ఆ వస్తువు అయ్యి ఉన్నాడు. ఆ వస్తువు అయ్యి ఉన్నాడు. అలా అయ్యి ఉన్నవాడు ఒక మాట చాలు, ఒక చూపు చాలు. ఎప్పుడు నీ మనస్సు లోపలికి వెళ్ళటానికి ఒక మాట చాలు, చూపు చాలు. వన్ ముక్కి జన, వన్ వరడి జన, వన్ టచ్ జన. మీ హృదయంలో ఏముందో, మీరు ఎవరిని మోస్తున్నారో, మీరు ఎవరిని మోస్తున్నారు, మీ పిల్లలు మోయపోయిన హృదయంలో మోస్తూ ఉంటాము. మీరు మన అందరినీ నెత్తి మీద మోయక్కర్లేదు, హృదయంలో మోస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఎవరిని మోస్తున్నారో మరి దేవుడికి తెలుసు. ఆ మోత తగ్గించడం కోసం వాళ్ళ చేతి తిట్టిస్తాడు మిమ్మల్ని. ఆ తిట్లు నాలుగు ముచ్చుకైనా పడిచాను కానీ ఆ మోత ఆగదని చెప్తున్నారు. భగవాన్ ఇక్కడ ఏం చెబుతున్నారంటే, మీ దేహాభిమానాన్ని, దేహబుద్ధిని, దేహబుద్ధిని తొలగించడానికి తగినటువంటి ప్రక్రియ ఎక్కడ ఏ ఏ టైంలో నేను చదువుసంది పెట్టిన ఒక్కారు నీకు అర్థమవుతుంది. ఆ లోపల నీ లోపల ఉన్నట్టు అవిద్యని, అవిజ్ఞాని, అజ్ఞానాన్ని, ఆ రుగ్మతిని, ఆ మాయని ఎలా కర్కించాలో దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటాడు టైం కోసం చూస్తూ ఉంటాడు. టైం సరిగ్గా టైం వచ్చినప్పుడు ఆయన చెప్పి నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు, గురువుకి ఈశ్వరుడికి నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు. ఆ టైం వచ్చేటప్పటికే ఆ కక్కిస్తాడు లోపల అజ్ఞానాన్ని కక్కిస్తాడు. నేను నీకు కష్టం కలిగినా లేకపోతే నీకు ఆ మాట వెగటిగా ఉన్నప్పటికీ ఆ దేహబుద్ధి నశించకు, దేహాభిమానం నశించకపోతే లోపల మీకు సత్య సాక్షాత్కారం కలగదు. సత్య సాక్షాత్కారం మీకు కలిగితేనే కానీ స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. లోపల నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, లోపల నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంద్రియాలు అయితే ఆరు ఇంద్రియం కూడా నిద్రిస్తాడు గురువు అనుగ్రహం. చాలా దూరం చూడగలుగుతాము. ఒకసారి నువ్వు నడిచి వెళ్తా ఉంటామంటే అనుకోని గురువు మిమ్మల్ని తప్పించుకు వెళ్ళిపోతాడు కానీ మీతో మాట్లాడతాడు భౌతికంగా కూడా. ఏంటి దారిలో కనిపించడం మాట్లాడతాను, ఒక్క ముట్టకే మాట్లాడాలని చూస్తున్నాను. మిమ్మల్ని దాటించి వెళ్ళిపోతాడండి, మీరు నడుస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని పక్కన దాటించి వెళ్ళిపోతాడు, మిమ్మల్ని పలకరించడం. అసలు మీరు ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతాం ఉంటాడు, మిమ్మల్ని మీతో అసలు పరిచయం అయినట్టే వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతాం ఎన్ని చేసినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, మౌనంగా ఉండకపోయినా, నీ వంక చూసినా చూడకపోయినా, నీతో ఏది చేసినా, ఇవన్నీ కూడా నీ మనస్సును పరిపక్ నీ మనస్సుకి మెచ్యూరిటీ తీసుకురావడం కోసం, నీ మనస్సును పవిత్రం చేయడం కోసం, నీ మనస్సుని పరిపక్వత తీసుకురావడం కోసం గ్రహించిన వాడు మటుకి ధన్యుడు. కోపం తెచ్చుకున్నవాడు గురువు మాట్లాడుకోలేదని కోపం తెచ్చుకున్నవాడు ధన్యుడు కావచ్చండి. గురువు ఏది చేసినా మన మనస్సును శుద్ధి చేయటానికి, మన మనస్సును పరిపక్వం చేయటానికి, మన మనస్సును పరిశుద్ధం చేయటానికి, మన మనస్సును ప్యూరిఫై చేయడానికి చేసేదే ఇదంతా అని అది గ్రహించిన వాడు ధన్యుడు. మనం గ్రహించం, కోపం చేసుకుంటాం. అంటే గురువు మౌనం కూడా ఒకసారి నీకు నీ సందేహాలు గురువు మౌనం వల్లే పోతాయి. మాటలతోటి పని లేదు. గురువు యొక్క మౌనం కూడా, గురువు మౌనం కూడా ఉపదేశిస్తుంది, గురువు మౌనం కూడా బోధిస్తుంది. మాటలే బోధిస్తాయని అనుకుంటున్నావు, సైలెన్స్ కూడా బోధిస్తుంది, గురువు యొక్క మౌనం కూడా నీకు బోధిస్తుంది. అంతేకాదు నీ సందేహాన్ని కూడా పోగొడుతుంది, నీ అవిద్యని బండరాయిని కూడా పైకి బయటికి తెకలిస్తుంది. అంటే నీ దేహాన్ని నీకు తెలియకుండానే ఆ రోజు కాదు స్లోగా నెమ్మదిగా నీ దేహ బుద్ధిని దేహాభిమానాన్ని పరిధించుకుంటూ వస్తాడు. నీకు తెలియదు, నీకు గురువు ఏం పని చేస్తున్నాడు అనుకుంటున్నావు, గురువు ఏమీ పని చేస్తున్నాడు అనుకుంటున్నావు. పని చేస్తున్నాడు కానీ అలరగా చేయడు, సైలెంట్గా చేస్తాడు. నిజమైన వాడు సైలెంట్గానే చేస్తాడు. బుద్ధిమంతుడికి గురువు దాకా వెళ్ళక్కర్లేదు. అవునకు బుద్ధిమంతుడు ఎప్పుడు సైలెంట్గానే చేస్తాడు ఏ పని చేసి, అలరగా చేయడు, గోలగోలగా చేయడు, సైలెంట్గా చేస్తాడు. నీకు ఆ దేహ భావన, ఆ భౌతిక భావన, దేహమే నేను అది బాగా పాతుకుపోయిన బుద్ధిని, పాతుకుపోయిన ఆ బుద్ధిని అది పోయేటట్టుగా నేను తరుముకుంటూ వస్తాడు వాడు గురువు అయ్యా. ఇప్పుడు పులి ఏ విధంగా అయితే మేకను తరుముకుంటూ వస్తుందో, పులి ఏ విధంగా అయితే మేకను తరుముకుంటూ వెళుతుందో, ఏ జన్మ కాదు నీ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా గురువు అనుగ్రహాన్ని తరుముకుంటూ వచ్చి దేహమే నేను, శవమే నేను, నేను దేహానికే పరిమితమై ఉన్నానని బుద్ధిని తొలగించడానికి నేను వెంటాడుతూ ఉంటాడు ప్రతి జన్మ. ఏ జన్మ కా జన్మ అంటే నువ్వు నీ అడ్రస్ గురువుకు తెలుస్తుంది, గురువు అడ్రస్ నీకు తెలియకపోవచ్చు. ఒక ఆయన ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించి మళ్ళీ నిన్ను ఆయన చేత ప్రేమించుకునేటట్టు చేస్తాడు వాడు గురువు. ఒకవేళ నీ మీద నీకు గురువు మీద ఆకర్షణ లేకపోయినా నీకు గురువు మీద ఆకర్షణ కలిగేటట్టు బిహేవ్ చేస్తాడు వాడు గురువు. అంటే ఇటు నుంచి చేసేది తక్కువ ఉంటుంది, అటు నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది. నీకు తలంపు వచ్చాక తెలుస్తుంది నీ మనసులో ఏముందో, నీ హృదయంలో ఏముందో నీకు తలంపు వచ్చాక తెలుస్తుంది. నీ హృదయంలో ఏ తలంపు ఉందో నీ సహస్రాలంలో ఒక రాకముందే ఆ లోపల తలంపు తెలుస్తూ ఉంటుంది వాడు గురువు. నీ లోపల ఉండదు నీకు తెలియకపోయినా గురువుకి తెలుస్తూ ఉంటుంది. అది ఏదో జన్మలో తెలియదు ఆత్మ ఆ బ్రాహ్మణ స్థితి కలగటానికి విరోధంగా ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో వాటిని కట్టించడానికి, వాటిని తొలగించడానికి నిన్ను రామంగా నిరంతరంగా గురువు కృషి చేస్తూనే ఉంటాడు. అవసరమైతే శరీరం ధరించి కాళ్ళు చేతులు తొడుక్కుని నీకోసం వస్తాడు. ఏంటి మరి లక్ష్మీ నరసింహ అవతారం ఒక ప్రహ్లాదు కోసం వచ్చింది, ఒక్క అదే 2 నిమిషాలు ఉన్నంతే అవతారం. లక్ష్మీ నరసింహ అవతారం 2 నిమిషాలే, ఒక ప్రహరాజు కోసం వచ్చి నా పని పూర్తి అయిపోయింది. అవసరం అయితే గురువు నీ కోసం కాళ్ళు చేతులు తొడుక్కొస్తాడు. ఇది లోపల గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ గైడెన్స్ నాకు అర్థం కానప్పుడు బాహ్యంలో శరీరం తొడుక్కొచ్చి ఆ శరీరంతో ఆయనకి పని లేదు. ఆ శరీరాన్ని వాడు ధరించి నీకు టీచ్ చేయడం కోసం వస్తాడు. బయట ఉన్న గురువు నీకు లోపల చదివి లోపల చూపు కలిగేటట్టు నేను కల్టివేట్ చేస్తాడు, నీకు అలా అభ్యాసం నేర్పుతా టీచ్ చేస్తాడు బయట గురువు. లోపల గురువు ఈ జీవుడు వాడు చేతికి అందే వరకు చూసుకుంటాడు. చేతికి అందాక లోపల గురువు ఏం చేస్తాడంటే ఈ మనస్సును లోపలకి లాగి మనస్సును నశింపజేసి మనోనాశనం జరిగేటట్టు చేసి తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు వాడు గురువు. మీరు గురువునే ఇంత ఇలాగా ఆలోచన మీకు ఇది అందకపోయిన ఓ పెద్ద చుట్టం అనుకోండి సరిపోతుంది. బిగ్గెస్ట్ చరిత్ర గురువు మీరు చుట్టాలు చాలా మంది ఉన్నారు కదా, కొంచెం పెద్ద చుట్టం అనుకోండి సరిపోతుంది. ఈ గొడవ అంటే ఎందుకు ఇంకా మనకు బిగ్గెస్ట్ చరిత్ర కొంచెం పెద్ద చుట్టం అనుకున్నా సరిపోతుంది, ఇంక ఈ గోడ అంతా అక్కర్లేదు. అని చెప్పి నువ్వు శాస్త్రాలు ఎన్ని పై నుంచి కిందకి కింద నుంచి పైకి శాస్త్రాలు చదివినా ఎన్ని చదివినా గురువు అనుగ్రహంతో ఏమీ సాటిక. సముద్రాల్లో స్నానం చేసినా, గుడి చుట్టూరు తిరిగినా, శాస్త్రాలు చదివినా, శాస్త్రాలు మదించినా గురువు అనుగ్రహంతో ఎనీ సెకండరీ. గురువు అనుగ్రహంతో ఏది సాటి కాదు. గురువు అనుగ్రహానికి ఇది సమానం అనేది చెప్పటం వీలు లేదు. అటువంటిది గురువు అనుగ్రహం. అంటే గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే, శంకరాచార్య వారికి నలుగురు శిష్యులు ఉండవారు, డైరెక్ట్ డిసైపుల్స్. అంటే ఆ నలుగురు ఎప్పుడు కూడా ఉంటూ ఉండరు వాళ్ళు. శంకరాచార్య వారికి నేడలాంటి వాళ్ళు. అందులో నలుగురిలో ఒక శిష్యుడికి చదువు రాదు. శంకరాచార్య వారు బట్టలు ఉతికేవాడు. ఆయన పని, ఆయన చదువు ఎలా రాదు? ఏదో పని చేయరు కదా, చదువు వచ్చిన వాళ్ళు చదువు పని చేస్తారు, ఏదో పని చేయరు కదా. వాడు ఏం చేసేవాడంటే, మనకు చదువు ఎలాగా రాదు అని శంకరాచార్య వారు బట్టలు పిండేసి శుభ్రంగా చేసి శంకరాచార్య వారికి ఇచ్చేవాడు. మనకు చదువు రాదు కదా, ఆయనతో మనకి డిస్కస్ చదువు రానే విషయం ఎందుకని. మిగతా ముగ్గురు ఉపనిషత్తులు పాఠం ప్రారంభించేటప్పుడు శంకరాచార్య వారికి చదువు అంటే ఇష్టం. ఇంకా స్నానాలు చేయని వాడు పుస్తకాలు తీయమంటాడు. అంటే వీళ్ళు ముగ్గురు ఏమనేవారు అంటే, శంకరాచార్య వారు 5 నిమిషాలు ఆగేవారు. అంటే వాడు కూడా వస్తాడు, వాడు కూడా వింటాడు. వీళ్ళు ముగ్గురు ఏం చేసేవారు, ఏమంటే వాడికి ఇంత ఏమిటి అర్థమై చేస్తున్నా, ఆడు కోసం మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అని. ఎందుకంటే మమ్మల్ని మీరు బాధపడతాం, మమ్మల్ని ఆడు మొద్దు చుద్ద మొద్దాడు, ఆడు మీ బట్టలు ఉతకడానికి తప్పించి ఎందుకు పనికి వెళ్ళాడు. పాఠం మొదలు పెట్టండి, ఉపనిషత్తు పాఠం మొదలు పెట్టండి. ఆడు కోసం చూసి ఎంతసేపు చూస్తే ఆవిడ వస్తాడండి, బట్టలు అయ్యి ఆరేసి వస్తాడు అని అప్పుడప్పుడు అంటా ఉండవు. అప్పుడు పాప ఆయనకు అనుగ్రహం కలిగింది. ఎవరు? మీ తోటకాచార్యుడు వాడి పేరు. తర్వాత తోటకా వాడికి అనుగ్రహం కలిగింది. ఎవరి మీద? ఎక్కడో బట్టలు ఉతుకుతున్నాడు. బట్టలు ఎందుకు ఉతుకు, బట్టలు ఎందుకు ఉతుకుతారు? బట్టలు చాలా దెబ్బలు తింటుంది, ఎందుకు ఉతుకుతారు బట్టలు? అందులో దిమ్ము పోవటాలు. ఎలాగో గురువు కూడా మన మనస్సును ఉతుకుతాడు. ఇంకా అందులో డస్ట్ పోవటం. బట్టలు ఎన్ని దెబ్బలు తింటాయో, బట్టలు శుభ్రం అవటానికి ఎన్ని దెబ్బలు తింటాయో, మన మనస్సు కూడా గురువుకి అన్ని దెబ్బలు కొడతాడు మన మనస్సు. తోటకాచార్యమే నీకు అనుగ్రహం కలిగింది. వాడేం చేశాడు? వీడు ముగ్గురు చెప్పలేని కవిత్వం వాడు వరుసగా చెప్పుకుంటూ వచ్చేసాడు గురువు గారు. అది గురువు అనుగ్రహం. ఏంటంటే వీళ్ళు ఆక్షేపించడం వాడికి లాభం. వాడితో ఇంకా పాండిత్యానికి సరిపోలేదు వీళ్ళు. అయితే వాడు చదువుకుని నడుచుకోలేదు. విద్య తపస్సు వల్ల వస్తుంది, గురువు అనుగ్రహం వల్ల వస్తుంది, కష్టపడి చదువుకోవటం వల్ల వస్తుంది. ఇంకా 6 గంటలు సాయంత్రం 6 గంటలే మంచం, 6 గంటలకే మంచం 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 అనుకున్నాం, 6 చదివేం వస్తున్నాను. ఇంకా సాయంత్రం 6 గంటలకే మంచం అనుకుని చూడు, ఇంకా చదివేం వస్తుందండి. కష్టపడి చదువుకున్న వాడికి చదువు వస్తుంది, తపస్సు చేసిన వాడికి కూడా చదువు వస్తుంది, గురువు అనుగ్రహంలో కూడా చదువు వస్తుంది. ఇప్పుడంటే మరి యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నాయి, పూర్వం మరి ఏమున్నాయి? మనుషులు వాళ్ళకి అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరంటే, ఇప్పుడు యూనివర్సిటీలు ఏమున్నాయి? తపస్సు చేసే వాడు జ్ఞానాన్ని సంపాదించారు, తపోబలం వల్ల కూడా జ్ఞానం వస్తుంది. ఆయన గురువు యొక్క మౌనం శాస్త్రాల యొక్క సముదాయం కంటే ఎంతో విస్తృతమైనది. ఆ మౌనం ఇట్టిది, గురువు అనుగ్రహం ఇట్టిదని వర్ణించటానికి ఏ పుస్తకానికి సరిపోదు. గురువు అనుగ్రహం ఇట్టిదని నోరు చెప్పటానికి సరిపోదు. అది మాటకి అందదు. గురువు అనుగ్రహం ఇట్టిదని చెప్పడానికి మాట అందదు అయ్యా, అది మాటకు అందదు. నువ్వు ఎన్నో వింటావు, ఎంతో శ్రమిస్తావు వస్తువుని తెలుసుకోవడానికి, ఎంతో శ్రమిస్తావు, ఎన్నో వింటావు, ఎంతో కంటే నేను తోచిన సాధన చేస్తూ ఉంటావు. అయ్యో ఇంత సాధన చేస్తున్నాం, ఇంత శ్రవణం చేస్తున్నాం, ఇన్ని పూజలు చేస్తున్నాం, ఏదో ఇక్కడ ఏదో ఉందంటున్నారు, దొరకటం లేదని అనుకుంటూ ఉంటాం. ఏదో ఉందంటున్నారు ఇక్కడ ఏదో ఉంది అంటున్నారు. మనం చూడకపోయినా చూసిన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉందని. మనకేం దొరకటం లేదు అని కూడా నీకు అనిపిస్తుంది కదా. అంటే నువ్వు ఎంత లోతు కడుతున్నావో, నీ సాధన ఎంత తీవ్రం అవుతుందో అది గుర్తించే శక్తి కూడా నీకు ఉండదు. మీరు సాధన చేస్తూ ఉంటారు, ఎంత కొంత అభివృద్ధిని కొలుచుకునే శక్తి కూడా నీకు ఉండదు. మనం అభివృద్ధి అవటం లేదో నువ్వు అనుకోవచ్చు, కానీ అభివృద్ధి ఎంత అభివృద్ధి పొందావు, ఎంతవరకు పొందలేదు అనేది కూడా నీకు తెలిసి గురువు చూసుకుంటూ ఉంటాడు. అభివృద్ధిని కూడా నువ్వు కొలవలేవు గజంబద్ద పెట్టుకుని. ఎంతవరకు అభివృద్ధి పొందావు, ఎప్పుడు లోపల ఏం జరుగుతుందో, ఒక లోపల ఏం జరుగుతుంది, ఏ ప్రక్రియ జరుగుతుందో కూడా, లోపల నీకు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియకపోవచ్చు. ఇవన్నీ గురువు చూసుకుంటాడు. కానీ
గురువు చూసుకుంటాడు, ఎప్పటి వరకు చూసుకుంటాడు, గురువుతో ఉండి లోపల ఆ సఫలజంలో గురువుతో ఉండే వరకు గురువు చూసుకుంటాడు. ఎప్పటి వరకు చూస్తాడటండి? పేషెంట్ ఎప్పుడు వరకు ఉంటాడు హాస్పిటల్లో? రోగం తగ్గే వరకు ఉంటాడు హాస్పిటల్లో. పేషెంట్ ఎప్పుడు వరకు ఉంటాడు? రోగం తగ్గే వరకు ఉంటాడు. అలాగే గురువు చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు? నీ గురువుతో కలిసి ఉండే ఆ ఆరోగ్య పరిస్థితి, గురువుతో కలిసి ఉండే ఆత్మతోటి కలిసి వరకు. ఆత్మతో నువ్వు అయ్యే నదిల్లి సముద్రం ఎలా ఐక్యమవుతుందో, నువ్వు ఆత్మతో ఐక్యం. గురువు అంటే ఇక్కడ ఆత్మే, దైవం అంటే ఆత్మే. ఆత్మ లేకుండా గురువు లేదు, ఆత్మ లేకుండా దైవం లేదు. ఆత్మే ఆత్మ లేకుండా ఏ ఆత్మ లేకుండా జీవుడు లేదు. ఆత్మ లేకుండా జీవుడు లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు కూడా ఆత్మ లేకుండా లేదు. స్వాములు ఎవరు అంటారు, ముచ్చెప్పు చెప్పలో ఎంత వెండి ఉందో, వెండి కింద కళ్ళకు కనిపిస్తుంది మనకి, కానీ వెండి ఉందా? అందులోనే వెండి లేదు. ముచ్చెప్పు చెప్పలో ఎంత వెండి ఉందో లోకంలో శాంతి కూడా అంతే ఉంది. ఏదో ఉందని నువ్వు అనుకుంటా, ఏం లేదు బయట. నీ మనసు కనిపిస్తాను ఏదో ఉంది, ఏదో ఉందని. వాళ్ళు కరుణామయులు. మనం అనుగ్రహించడానికి చెప్పిన మాట ముచ్చెప్పు చెప్పులో ఎంత విందు ఉందో లోకంలో కూడా అంతే శాంతి ఉంది, అంతే సుఖం ఉంది. నీకేది లేదు లోపల, ఏదో ఉంది ఏదో ఉందో నీ అహంభావం అనిపింపు చేస్తాను. ఏదో ఉంది ఏదో ఉందో నీకు అనిపింపు చేస్తా ఉంది. అంచేత ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని రచనలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చేసినా గురువు యొక్క మౌనాన్ని, గురువు యొక్క శక్తిని, గురువు యొక్క శాంతిని ఎవడవయ్యా వర్ణించగలడు? రచనలు చేయొచ్చు, రచనలు చేయొచ్చు, ప్రవచనాలు ప్రసంగాలు చేయొచ్చు, ఎన్ని చేసినా పూజలు చేయొచ్చు, ఎన్ని చేసినా ఆ గురువు యొక్క మౌనం, ఆ గురువు యొక్క మౌనంలో ఉన్న శక్తి, గురువు యొక్క మాటలో ఉన్న శక్తి ఎవరు వర్ణించగలరు? ఎవరు వర్ణించగలరు? అది వర్ణనకు అతీతం, మాటకు అతీతం, రచనకు అతీతం. అదండి, ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, లోపలన సద్వస్తు నీ మాట కందదు, మనసు కందదు. మరి దేనికి ఎక్కడైతే మాట అనిగిందు, ఎక్కడైతే మనస్సు అనిగిందు, అక్కడ అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ గట్టిగా పట్టుకోండి, ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఆ లోపలన వస్తుంది మీ మాట కందదు, మనస్సుకి అందదు. కానీ మాట ఎక్కడైతే అడిగిందో, ఎక్కడైతే మనస్సు అడిగిందో, అక్కడ వ్యక్తం అభివ్యక్తం అవుతుంది, అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. మాట కండదు, మనస్సు కండదు, కానీ మనస్సు అక్కడ అణిగిందో, మాట ఎక్కడైతే అణిగిందో అక్కడ అది వ్యక్తమవుతుంది. ఇప్పుడు మాట, ఇప్పుడు నేను ఏదైతే మనం అడుగుతున్నాను అనుకోండి, మీ పక్క వాళ్ళకి తెలుసు అనుకోండి, ఉదాహరణకు ఆ విషయం భగవద్గీతలో 7 అధ్యాయాలు ఏదైనా మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి, మిమ్మల్ని పక్క వాళ్ళకి తెలుసు అనుకున్న విషయం మీరు చెప్పేవారు లాగరు, నాకు కూడా తెలిసిన తొందరగా చెప్పేస్తారు. ఆ మాట అనగదు లోపల అహంకారం కూతురిగా కూర్చొని ఉంది. మిమ్మల్ని అడగపోయినా మీరు చెప్పారు అంటే నాకు కూడా తెలిసినని గురువు గారికి తెలియాలి. మిమ్మల్ని అడగకుండా మీకు అందరూ అంటే అహంకారం అన్ని అవతారాలు ఇచ్చింది, విష్ణువు కంటే ఎక్కువ అవతారాలు ఇస్తుంది అహంకారం. భగవాన్ చెప్పింది ఈ ఒక్క వాక్యం మీరు జ్ఞాపకం పెట్టుకుని ఎవరింటికి అది వెళ్ళిపోండి, డిస్పర్స్ అయిపోండి, ప్రపంచం లేనే లేదు. ప్రపంచం నీ అహంభావన ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ అహంభావం అనకుండా ప్రపంచం అనగదు. ఒక్క పాయింట్ మీరు గుర్తిపోయారు, ప్రపంచం లేదు, ప్రపంచం లేదు, కానీ ఇంకా అహంభావనే ప్రపంచం కింద కనిపిస్తాం. ఇది అనేకనే కానీ అనగదు. రోగ కారణం తగ్గితేనే కానీ, రోగ కారణం పోతేనే కానీ రోగం తగ్గదు. ఎవరికైతే అహంభావన పోయిందో ఈ లోకం అంతా ఇలా ఐక్యం అయిపోతుంది. ఒక మాట మాట్లాడతాం, మళ్ళీ ఆలోచిస్తాం, మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ ఆలోచిస్తాం, మాట్లాడతాం. మౌనం అలా కాదు, దానికి మాటలతో సంబంధం లేదు. మాట మధ్య మధ్యన విశ్రాంతి తీసుకుంటుంది, మాటకి మాటకి మధ్యన గ్యాప్ ఉంటుంది, తలంపుకి తలంపుకి మధ్యన గ్యాప్ ఉంటుంది. రెండు తలంపులు ఒకేసారి, ఒక తలంపు వస్తుంది వెళ్ళిపోతుంది, ఇంకో తలంపు వస్తుంది వెళ్ళిపోతుంది, రెండే తలంపులు ఒకేసారి రావు. అలా మౌనం అటువంటిది కాదు, విశ్రాంతి లేకుండా అనుభూతినిగా ప్రవర్తిస్తుంది. ఆ మౌన బోధ మీకు మెచ్యూరిటీ లేక, మౌన బోధ మీకు అందక మాటలు చెప్పండి, మాటలు చెప్పండి, మాటలు చెప్పండి అంటున్నారు. మాట్లాడటం వల్ల అడ్డంకులు వస్తాయి, ఇప్పుడు కొంచెం మాటలకి అడ్డంకులు వస్తాయి. మౌనం అలా కాదు, మౌనానికి మైకి చెడు పని లేదు. ప్రవాహమే ప్రవాహం, దాని ప్రవాహమే ప్రవాహం, దాని శాంతి శాంతి, దాని ఆనందమే దాని ఆనందం, దాని ఉరకలే దాని ఉరకలు, దాని పరుగులే దాని పరుగులు. కానీ మాటలకు అలా కాదు. మౌనం బంగారం, మాటలు వెండి. మౌనం బంగారంతో సమానం. మీరు మౌనానికి ఏం మాటల చేతగా అనుకోద్దు, మౌనానికి భాష చేతగా, భాష వల్ల భాషను ఉపయోగించి మాటలు చెప్పి ఎరట వాళ్ళకి ఎంత బోధిస్తున్నారో మీరు, మౌనం అంతకంటే ఎక్కువ బోధిస్తుంది. భాషా స్రవంతి ఏంటది? భాషా స్రవంతి, భాషా ప్రవాహం, మౌన లాంగ్వేజ్ ఫ్లో అలా ఫ్లో అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి మాటలతోటి శబ్దాలతోటి పని లేదు. శబ్దాలకి మాటలకి ఆటంకాలు రావచ్చు, మాటలకి ఆటంకాలు రావచ్చు. మౌనాన్ని దేన్ని ఏది ఆటంకపరచదు. సముద్రాలు, నదులు, కొండలు మౌనానికి అడ్డురావు. నేను మాట మాట్లాడుతుంటే ఇక మైక్ అడ్డొస్తాను కదా, కరెంట్ లేకపోతే మౌనానికి ఏది అడ్డు లేదు. సముద్రం కానీ, సముద్రం కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ, కొండలు కానీ, ఏది అడ్డురాదట్టు మౌన భాషకు. మాటలకు అనేక అడ్డు రావచ్చు. ఇప్పుడు మీకు చెవుడు ఉందనుకోండి, ఉదాహరణకి నా మాట మీకు వినపడదు, కానీ మీకు చెవుడు ఉన్నా ఇవ్వలేదు మౌన భాషకి. మౌన భాషకి మీకు చెవుడు ఉన్నా, దెబ్బగా ఉన్నా మీకు ఇబ్బంది లేదు, మౌన భాష మీకు అందుతూ ఉంటుంది. గురువు చేసే పని ఒకవేళ గ్రహిందామని అనుకున్న ప్రయత్నం చేసినా నీ గ్రహింపుకి అందదు. అందదు కాబట్టి గురువు పని చేయటం లేదు అని కనిపిస్తుంది. నువ్వేం చేస్తావు? నీది తప్పు కాదు, భగవాన్ ఏమంటున్నారు, నీది తప్పు కాదు. నువ్వు కాదు గురువు చేసే పని మనం గ్రహిందాము, మనకు బుద్ధి ఉంది కదా, బుద్ధి లేని వాళ్ళం కాదు కదా, మన అందరికీ బుద్ధి ఉంది కదా, బుద్ధితో గ్రహించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, నీ గ్రహింపుకి అది అందదు, అది అందదు, అందలేదు కాబట్టి గురువు పని చేయటం లేదని నువ్వు అనుకుంటావు. అంటే ఒకటి మర్చిపోకున్నావు ఏది, నీ దేహం ఎక్కడున్నా, నీ దేహం ఎక్కడున్నా ఆ గురువుని స్మరించటం మనకు. నీ దేహం ఎక్కడున్నదన్నది ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడున్నదన్నది ముఖ్యం. నీ దేహం ఏలూరులో ఉండొచ్చు, నీ దేహం ఎక్కడున్నది అది ముఖ్యం కాదు. వెస్ట్ గోదావరిలో ఉందా, ఈస్ట్ గోదావరిలో ఉందా అది ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడ ఉంటుంది ముఖ్యం. నీ దేహం ఎక్కడున్నావో అక్కడ లేవు నువ్వు, నీ మనస్సు ఎక్కడున్నావో అక్కడ ఉంటావు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది అరుణాచలంలో ఉండి కేశవరాన్ని స్మరించే బదులు కేశవరంలో ఉండి అరుణాచలాన్ని స్మరించడం మంచిది. నీ దేహం ఎక్కడ ఉన్నదన్నది ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడ ఉన్నదన్నది ముఖ్యం. ఇంకా మరణానంతరం నీ కూడా దేహం రాదు, నీ మనస్సునే కూడా వస్తుంది. నువ్వు బాగు చేసుకోవాల్సింది, పరిశుద్ధం చేసుకోవాల్సింది దాన్ని. నీ ఇంట్లో, నీ ఇంట్లో ఉన్న బంగారం వల్ల నీకు భోగం వస్తుంది, హృదయంలో ఉన్న బంగారం వల్ల జ్ఞానం వస్తుంది. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా. కొండలాగా కనిపిస్తున్నావు మా కళ్ళకి, ఎలా కనిపిస్తున్నావు రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు. కానీ నువ్వు దయాసముద్రుడని కరుణాసముద్రుడని ఎంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. ఒకవేళ నేను చెబుతా ఉంటే నీకు ఇష్టం ఉండదు, ఎలాగా నీతోటి పట్టం అయినట్టండి. రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నాడు అటండి ఎవరు, అరుణాచలేశ్వరుడు. కానీ అనుగ్రహ సముద్ర, అనుగ్రహ స్వరూపుడు అటండి, దయగల జ్ఞాన స్వరూపుడు, శాంతి సముద్రుడు అటండి. శాంతి గిరి, దయగల గిరి, జ్ఞానగిరి. అది చాలా మందికి జ్ఞానగిరి అని తెలియటం లేదు, రాళ్ళ గుట్టని అనుకుంటున్నారు. పోనీ వాళ్ళకి చెబుతాము అంటే, చెప్పటం అంటే నీకు ఇష్టం ఉండదు. ఎలాగా నీకు ఇష్టం లేకపోయినా చెబుతున్నాను, నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచల. నీ జ్ఞానగిరివే, రాళ్ళ గుట్టం కాదు, జ్ఞానగిరివే, శాంతిగిరివే. కానీ ఇది చాలా మందికి తెలియటం లేదు. నాకు చెప్పాలని ఉంటుంది, నేను చెప్పటం నీకు ఇష్టం ఉంటుంది. గిరిరూపమైన కరుణా సముద్రమా, నువ్వు కరుణా సముద్రుడే, గిరి రూపంలో ఉన్నావు, కొండ రూపంలో ఉన్నావు. కృప చేసి నా ఇందు నువ్వు దయ చూపించు, నా ఇందు దయ చూపించు. అసలు నువ్వు దయ చూపించంటే నేను ఎవరిని దయ, నువ్వు చూపించంటే నా తల ఎక్కడ దాల్చుకోలేము. నువ్వు నా పట్ల నువ్వు దయ చూపించనంటావు అనుకో, నా తల ఎక్కడ దాచుకో. నువ్వు నిరూపమైన కరుణా సముద్రమా కృప కృప చేసి నా పట్ల దయ కలిగి అంటే దయ అనేది నీ స్వభావమే. నిప్పుకి వేరే వేరే ఏ విధంగా ఇచ్చే స్వభావము కొండకి నీకు దయ కూడా అదే నీకు గుణం కాదు. దయ అనేది నీకు గుణం కాదు, సహజమే. దయ అనేది నీ సహజమే. నిరూపమైన కరుణా సముద్రమా కృప చేసిన వేలము అరుణాచల ఇప్పుడు నాకు నా మనస్సు నాకు యజమానిగా ఉంటుంది, నా అహంకారం నాకు యజమానిగా ఉంటుంది, నా అహంకారం నాకు యజమానిగా ఉంటుంది, నా యజమాని నా యజమాని నాకు ఏ అహంకారం అయితే నాకు యజమానిగా ఉంటుందో దాన్ని బయటకు లాగి నువ్వు యజమానిగా ఉంటానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు యజమానిగా నాకు ఉంటే నేను బాగుపడతాను, కానీ నా అహంకారం నాకు యజమానిగా ఉంటే నేను ఎక్కడ బాగుపడతాను? ఏమి చెప్తున్నాడండి? చెవు ఉన్న వాళ్ళందరూ కానండి, నా అహంకారం నా అజ్ఞానం నాకు యజమానిగా ఉంటే నేను ఎలా బాగుపడతాను? అజ్ఞానాన్ని తప్పించి అహంకారాన్ని తప్పించి నువ్వు యజమానిగా ఉండి నా జీవితాన్ని తీర్చిదిద్దు. నువ్వు నాకు యజమానిగా ఉంటే నేను బాగుపడతాను, నా అహంకారం నాకు యజమానిగా ఉంటే నేను ఎలా బాగుపడతాను? దాన్ని తొలగించి నన్ను యజమానిగా ఉండి నాకు దారి చూపించు అరుణాచలేశ్వరుడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 నారాయణ నారాయణ నారాయణ. నారాయణ 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 ఓం శంభో శివ 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 నారాయణ 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 చిన్న అగ్గిపుల్ల పెద్ద గడ్డి మెట్టిని తగలబెట్టగలదు. అలాగే ఈ నారాయణ స్మరణ శివస్మరణ లోపల అజ్ఞానం అనే గడ్డి మెట్టికి నిప్పారు. నారాయణ 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 శాంతి శాంతి శాంతి.